ఇక గ్రహణే చేయవ, గ్రహణంలో చదవాలి. గ్రహణంలో హరిశ్చంద్ర చరిత్ర వింటే సూర్యగ్రహణం చంద్రగ్రహణాల కాలంలో, రేపు మళ్ళీ మనకి ఆషాఢ పూర్ణిమ నాడు చంద్రగ్రహణం ఉన్నది, అటువంటి రోజున కనుక విన్నట్టయితే ఈ కథని మళ్ళీ చక్క రికార్డు చేస్తున్నాం కదా, చక్క యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నారు, శుభ్రంగా వినండి, పెట్టుకుని హరిశ్చంద్ర చరిత్ర వినండి. అటువంటి వాడు అసలు యముడి ముఖం చూడదు, హాయిగా టీవీగా స్వర్గానికి పోతాడు. సకల వేదములు సకల పురాణములు నిరంతరం విన్నవాడు, పారాయణ చేసినవాడు, 7 కోట్ల మహామంత్రములు అనుష్ఠానం చేసినవాడు, ఇటువంటి వాళ్ళు పొందే ఫలం హరిశ్చంద్ర చరిత్రని గ్రహణం నాడు విన్నవాడు పొందుతాడు. నిత్యం కురుక్షేత్రంలోనూ పుష్కర క్షేత్రంలోనూ గంగాతీరంలోనూ బంగారము దానం చేసేవాడికి వచ్చే ఫలితం ఈ హరిశ్చంద్ర చరిత్ర భక్తితో విన్నవాడికి వస్తుంది. హరిశ్చంద్ర చరిత్ర నరకం నుంచి విముక్తి కలగజేస్తుంది, కుటుంబ వృద్ధిని ధనధాన్య వృద్ధిని ఇస్తుంది అని హరిశ్చంద్రుడి యొక్క చరిత్రకి ఫలశ్రుతిని త్రిమూర్తులు విధించారు. ఇదంతా ధర్మపక్షుడు జైమిని మహర్షికి చెప్పారని మర్చిపోకూడదు. జైమిని చాలా ఆనందపడిపోయి తదనంతర కథ ఏమిటన్నాడు, ఈ సంవత్సర కాలం విశ్వామిత్రుడు వశిష్ఠుడికి తెలియకుండానే పరీక్షించాట, హరిశ్చంద్రుడిని సంవత్సర కాలం పరీక్షించాడు కదా, ఈ కాలంలో ఎందుకు వచ్చింది, శిష్యుణ్ణి విశ్వామిత్రుడు బాధ పెడతాడు, పరీక్షిస్తాడు, ఆ సమయంలో ఆ పరీక్షను నేను చూస్తే తట్టుకోలేను కనుక సాయం చేస్తాను, సాయం చేస్తే ఏమవుతుంది, గురువుగారి సాయంతో బయటపడ్డాడంటారు, నా మహామహిమను ఉపయోగిస్తే అప్పుడు హరిశ్చంద్రుడికి పేరు రాదు. అందువల్ల విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి పరీక్షించే సంవత్సర కాలంలో నేను ఎవరికీ కనబడకుండా పోతానని వశిష్ఠుడు ప్రయాగ క్షేత్రానికి వచ్చి అక్కడ రహస్యంగా తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. నిజంగా ఆయనే కనుకుంటే ఈ శిష్యుడి కష్టాలు చూడలేడు కనుక ఆయన సాయం చేస్తాడు, సాయం చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ కథ ఎంత గొప్పది అవ్వదు, అప్పుడు గురువుగారు ఏముంది, సాయం చేశారు, డబ్బు సాయం చేశారు, లేదా కష్టాల్లో తోడుపడ్డాడు, లేకపోతే ఈ హరిశ్చంద్రుడు ఇంత సత్యనిష్ఠలో నిలబడతాడా అని రేపు పొద్దున అంతా కూడా విమర్శిస్తారు. కాబట్టి నేను అతనికి సాయపడకూడదు, కానీ దగ్గరుంటే సాయపడకుండా ఉండలేను, కాబట్టి కనబడకుండా పోదామని ఆయన 1 ఏడాది పాటు తపస్సులో కూర్చున్నట. తపస్సు పూర్తయ్యే సమయానికి నారదుడు వచ్చి, ఏం వశిష్ట ఇంకా తపస్సులో ఉన్నావు, నీ శిష్యుడు హరిశ్చంద్ర మహారాజు విశ్వామిత్రుడి పరీక్షలో సఫలీకృతుడయ్యాడు, శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు అని మొత్తం జరిగిందంతా టీవీలో చూపించినట్టుగా చూపించాడు, అంటే ఉపన్యాసం అయిపోయి యూట్యూబ్లో పెడితే మళ్ళీ యథార్థంగా చూసుకున్నట్టుగా చూసేసాట ఆయన. దాంతో వశిష్ఠుడి ఒళ్ళు మండిపోయింది. ఎందుకు మండింది, హరిశ్చంద్రుడి భార్యని కొట్టడం, హరిశ్చంద్రుడిని ఆ చండాలుడు కొట్టడం, ఇవన్నీ అందులో కనబడిపోతున్నాయి మొత్తం. ఎంత దుర్మార్గుడు ఈ విశ్వామిత్రుడు, నా మీద కసి కొద్దీ నా శిష్యుణ్ణి సుకుమారిని ధర్మాత్ముణ్ణి సత్యనిష్ట కలిగిన వాణ్ణి పుణ్యాత్ముణ్ణి చితక్కు కొడతాడా, ఎంత బాధ పెడతాడా, ఎంత ఏడిపిస్తాడా అని ఆ బాధ తట్టుకోలేక హుటాహుటిని ప్రయాగ క్షేత్రం నుంచి విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడు వచ్చి, ఏం వశిష్ట నువ్వే నిగ్గావులే అన్నట్ట, ఏమని ఎక్కడనరా, అసలు నువ్వు ఋషివా, నువ్వు నీచుడివి క్రూరుడివి, అంతటి మహాత్ముడిని ఏడిపిస్తావా, నువ్వు చేసిన ఈ పనికి తగిన శిక్ష విధిస్తాను, నువ్వు పెద్ద కొంగవైపోయి చేపలు తింటూ బతుకు పో, కొంగవైపో బకమైపో అని శపించేశాడు. దాంతో విశ్వామిత్రుడికి మండింది, నేను నిజంగా పరీక్షించాను ఏడిపించాను, కానీ దానివల్ల చివరికి హరిశ్చంద్రుడికే లాభం అయ్యింది, లోకంలో సత్యనిష్ట అంటే ఏమిటో తెలిసింది. అయినా నువ్వు తొందరపడి నన్ను కొంగ ఇప్పమ్మని చెప్పిస్తావా, ఓరి దొంగ నేను కొంగ అయితే మాత్రం నిన్ను ఊరుకుంటానా, నువ్వు ఆడి వైపు అని చెప్పించాడు, ఆడి అంటే బాతు, నువ్వు బాతు వైపు అని చెప్పించాడు. దాంతో వశిష్ఠుడేమో బాతు అయిపోయాడు, ఈయన కొంగ అయ్యాడు, ఆడి బక ఈ రెండు, ఒకటి ఆడి ఒకటి బక అయ్యాయి, ఒకటి బాతు ఒకటి కొంగ అయ్యాయి. 3096 యోజనముల పొడవున్న కొంగ అయ్యట విశ్వామిత్రుడు ఏకంగా. యోజనం అంటే 8 మైళ్ళు, 8 × 3096 అంటే అంతా ఇంటికి వెళ్ళాక లెక్కేసుకోండి. ఇంకా ఈయన వశిష్ఠుడు 2000 యోజనముల బాతు అంటే 16000 మైళ్ళు పొడుగున్న బాతు అయ్యాడు. కింద కూర్చోడానికి కుదరదుగా, అందుకని ఆకాశంలో నిలబడ్డారు ఇద్దరు. ఈ బాతు ఈ కొంగ రెండు కూడా మళ్ళీ ఈ జంతువులైపోయినా పక్షులైపోయినా కసికసి కదకండి, ఒకళ్ళొకళ్ళు చెప్పించుకుని అందులో పక్షులు అయ్యారేమో కసి కొద్దీ విశ్వామిత్రుడు నన్ను కొంగైపోమ్మంటావుటాయి వశిష్ట అని ముక్కుతో ఓ పోటు పొడిచాడు. నన్నేమో బాతుని చేస్తావట్రా విశ్వామిత్ర అని ఆయన కొట్టాడు. ఇక చూడండి, ఇద్దరు ఆకాశంలోకి లేచి ఒక మైలు వెనక్కి వెళ్ళడం, మళ్ళీ ముందుకు రావడం, ఢీ కొట్టుకోవడం మొదలెట్టారు. ఢామ్ అంటే ఢామ్, ఢామ్ అంటే ఢామ్ అని అయ్యో యుద్ధం చేసి పారేశారు ఇద్దరు. ఆ రెండు రెండు భయంకరమైన పార్టీలవి. ఈ రెండు రెండు రాజకీయ నాయకుల్లాగా రాజకీయ నాయకులు ఉంటారే, వాళ్ళకి ఎవరు పరిధిలక్కర్లా. ఊరికే నాటకం, ఓట్ల కోసం వీడు ధర్నా వాడు ధర్నా, అన్ని మోసాలే. అలా వీళ్ళిద్దరు కొట్టుకోవడం మొదలెట్టారట. ఏం యుద్ధం చేశారు? పత్ర ప్రోద్ధూతవాత ప్రబల రయమునల్ పర్వత శ్రేణి తోలన్ గాత్రోద్యత్ సాంద్రదీప్తుల్ గగనము దిశలు కప్పుతుండంగ చెంచెన్నెత్ర ప్రాంతంబులందగ్ని కణములొరలన్ వీక నుండుంటిదాకెన్ పత్రిద్వంద్వంబు లోక ప్రకరము తలరన్ భైరవాటోపలీలన్ రెక్కలు ఇలా టప్ప 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 కొడుతూ ఆకాశంలో ఎగురుతూ ఆ రెండూ ఢీకొంటున్నాయి. ఆ రెండింటికి పెద్ద కళేబరం, పెద్ద పెద్ద రెక్కలు అవ్వడం వల్ల ఆ రెక్కల నుంచి వచ్చే గాలికి మొత్తం ఆకాశం అదిరిపోయింది, మేఘములు చల్లా చెదరైపోయాయి. ఎంకిపెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందనో సాగుతు ఉందిలేండి. ఈ రెండు ఎగురుతూ ఉంటే ఈ ఎగిరిన గాలికి ఈ భూమండలంలో ఉన్న ఊళ్ళు కదిలిపోయాయి, కొండలు కదిలిపోయాయి, చెట్లు ఊగిపోయాయి. మీరు ఎప్పుడన్నా హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే దగ్గరగా చెట్లు ఎలా కదిలిపోతాయి? హెలికాప్టర్కే చెట్లు, ఆ గాలికే కదిలిపోతుంటే ఇవి పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతూ ఉండడం వల్ల ఆ దెబ్బతో మొత్తం ఆ అడవుల్లో ఉన్న చెట్లు చెట్లన్నీ అటు ఇటు ఇటు అటు ఊగిపోయి ఓ పెద్ద తుఫాను, హుద్దు హుద్దు గుద్దు గుద్దు తుఫాను అయిపోయింది. అది ఈ విధంగా భయంకరం అయిపోయింది. దాంతో ఆకాశం నుంచి అగ్నికణాలు ఉరివాయి, ముక్కులతో పొడుచుకున్నాయి. ఒకదాంట్లో ఒకటి పొడుచుకుంటూ ఉంటే వాటి శరీరం చీరిపోయి నెత్తురు కరిపోయి నెత్తురు పై నుంచి కిందకి వర్షం కింద కురవడం మొదలుపెట్టింది. ఈ రెండు తిట్టుకుంటూ అరుచుకుంటూ హుంకరించుకుంటూ వెనక్కి వెడుతూ ముందుకొస్తూ కొట్టుకుంటూ ఉంటే ఒక కొండ కొండని ఢీకొన్నట్టుగా, ఏనుగు ఏనుగుని ఢీకొన్నట్టుగా, మేఘం మేఘాన్ని ఢీకొన్నట్టుగా ఓ పెద్ద విధ్వంసం అయిపోయింది. నేనే జయం పొందాలంటే నేనే జయం పొందాలనే ఉద్దేశంతో ఆ రెండు విడిచిపెట్టకుండా యుద్ధం చేశాయి. పూర్తిగా 100 ఏళ్ళు యుద్ధం చేశాయి. భయంకరమైన అరుపులు అరుచుకున్నాయి. ఈ అరుపులకి భూలోకవాసులకి నిద్ర పట్టలేదట, వణికిపోవడం మొదలెట్టారట, గందరగోళం అయిపోయింది. దాంతో మొత్తం భూమంతా అస్తవ్యస్తమైపోయింది. దేవతలు వణికిపోయారు, రాక్షసులు వణికిపోయారు, కిన్నరులు వణికిపోయారు. సుర సిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వాళ్ళంతా పరుగు పరుగున వెళ్ళి బ్రహ్మదేవ శుభభాగ్య విధాత ఈ పక్షులు రెండు ఘోర యుద్ధం చేస్తున్నాయి. విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఒకళ్ళొకళ్ళు శపించుకుని కొంగగా బాతుగా మారిపోయి ఆకాశంలో నిలబడి ఒకళ్ళొకళ్ళు తెగతిట్టుకుంటూ అరుచుకుంటూ యుద్ధం చేస్తున్నారు. అతులిత పక్షిపక్ష పవనాహతి ధూళి సర్వభూత కంపిత మొగుచుండె ధాత్రి సకల ప్రాణులతో కూడిన భూమండలం వణిగిపోతోంది, స్వర్గం వణుకుతోంది, పాతాళం వణుకుతోంది. ఎంతకాలం వీటి యుద్ధం? ఈ యుద్ధంలో మా అందరం కూడా అసంబద్ధులం అయిపోతున్నామని ఏడ్చారు. ఎందుకంటే వాటి యుద్ధం వల్ల ప్రళయం వచ్చింది. నిజం చెప్పాలంటే ఈ రెండు యుద్ధం చేస్తున్న కాలంలో సగానికి సగం భూలోకవాసులు చచ్చిపోయారు. టెక్గా జనాభా కంట్రోల్ చేయాలంటే ఇలాంటి యుద్ధం జరగాలన్నమాట. ఈ విధమైన భయంకర యుద్ధంతో లోకం నాశనం అవుతూ ఉంటే నువ్వు కళ్ళు మూసుకున్నావా బ్రహ్మదేవ రక్షించు బాబోయ్ అని ప్రార్థిస్తే ఆయన నవ్వి, మహాత్ములు వాళ్ళు, తపశ్శక్తి కలిగిన వాళ్ళు, క్షణికోద్రేకంలో శపించుకున్నారు, శాపం పెట్టుకున్నాక పక్షులు అవటంతో ఇంకా వికృత యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు నేను వెళ్ళి యుద్ధం ఆపుతాను అని ఆ రెండింటికి మధ్యలో నిలబడి రెండు ముక్కులు గట్టిగా పట్టుకుని, ఎవర్రా వశిష్ఠ విశ్వామిత్రులారా, ఏమిటిది చంటి పిల్లలా కొట్టుకోవటం? మీరెంతో తపస్సు చేసిన మహాత్ములు, సాధువులు, వేద పండితులు, లోకానికి సందేశం ఇవ్వవలసిన వాళ్ళు, మీరు కూడా కొట్టుకుంటారా? ఇది చాలా అన్యాయం సుమా. మహాత్ములైన మీరు ఇలా యుద్ధం చేసి లోకాన్ని నాశనం చేయకూడదు, ఆగండి అన్నట్ట. అనగానే ముక్కులతో బ్రహ్మను ఒక్క తోపు తోసి మళ్ళీ యుద్ధం చేయడం మొదలెట్టారు వాళ్ళు. బ్రహ్మగారు కలబోయి, ఇదేంటి నన్ను కూడా తోసి యుద్ధం చేస్తున్నారు? అంతే, ఈ పక్షుల రూపములో ఉన్నంత వరకు వీళ్ళని నేను ఎన్ని చెప్పినా మార్చలేను, కాబట్టి ఈ జన్మలో వీళ్ళు ఇలా కొట్టుకుంటారు అని తన తపశ్శక్తితో ఏం చేశాడు, కమండల జలం తీసి ఆ రెండింటి మీద చల్లాడు. చల్లగానే బాతు కాస్త మళ్ళీ వశిష్ఠుడైపోయింది, కొంగ కాస్త విశ్వామిత్రుడైపోయింది. దాంతో ఇద్దరికీ శాపముక్తి అయిపోయి మళ్ళీ మానవాకారాలు ధరించారు. అప్పుడు వాళ్ళని పిలిచి, నాయనలారా, మీరు బ్రహ్మర్షులు, లోకశ్రేయస్సు కోసం మీ తపస్సు వినియోగించాలి. ఇలా తాత్కాలికోద్రేకంతో ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటే, శాపాలు పెట్టుకుంటూ ఉంటే మీకు నష్టం, లోకానికి నష్టం. మీకే, మీరు బాగానే ఉన్నారు. ఇప్పుడు లోకాలు చూడండి ఎంత అల్లకల్లోలం అయ్యాయో. జ్ఞానులు ఎప్పుడూ వైరాగ్యంతో ఉంటారు. జ్ఞానులకి వైరాగ్యం, రాగద్వేషాలు ఉండవు, విరోధం ఉండదు. ఒకరితో ఒకరు విరోధించి యుద్ధం చేస్తున్నారంటే వాళ్ళు జ్ఞానులు కాదు. మీకు బ్రహ్మజ్ఞానం కావాలంటే ఈరోజు నుంచి మీరు మీ బద్ధ విరోధం విడిచిపెట్టి పరమసఖ్యంతో ఉండండి, కలిసిపోండి అనగానే విశ్వామిత్రుడు వశిష్ఠుడు కన్నీళ్లు పెట్టుకుని క్షణికోద్రేకంలో ఈ పిచ్చి పని చేశాం బ్రహ్మదేవ క్షమించని ఒకడొకడు కౌగిలించుకున్నారు. విశ్వామిత్రుడు అన్నాడు, నువ్వు ఎంతో జ్ఞానివి, సాధారణంగా కోపగించి శపించవు, నీకు కూడా కోపం తెప్పించి పొరపాటు చేశాను, నన్ను క్షమించన్నాడు. నేను మాత్రం నిన్ను ఎందుకు శపించాలి అనవసరంగా కొంగైపోమ్మని అని ఆయన క్షమించమన్నాడు. దాంతో ఆ ఇద్దరు ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని కౌగిలించుకోవడంతో అక్కడికి ఆ గొడవ వదిలిపోయిందిట. మళ్ళీ ఇద్దరు వెళ్ళి లోకశ్రేయస్సు కోసం మహాతపస్సు చేసి మళ్ళీ కూలిపోయినటువంటి గృహాలు, పాడైపోయిన అడవులు, కొండలు బాగు చేశారు. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ తపశ్శక్తితో విరిగిపోయిన కొండలు మళ్ళీ యథాతథంగా తయారు చేశారట. ఈ విధంగా ఈ యుద్ధం చివరికి సుసంపన్నం అయ్యింది. దీనికి ఆడీబక యుద్ధం అని పేరు. ఎప్పుడైనా జీవితంలో కొట్టుకోకుండా ఉండేవాళ్ళు ఎవరిని ఉంటారంటే కష్టమట. అప్పుడప్పుడైనా భార్యాభర్తలు కొట్టుకోకుండా ఉండరు, ఇక నిత్యం కొట్టుకునే భార్యాభర్తలకు కొదవేయలేదు కలియుగంలో. ఎంత గొప్పవాడైనానండి, ఏదో ఒక సమయంలో భార్య భర్త మీదో భర్త భార్య మీదో కేకలేయకుండా ఉండరట. ఏమో అలా అన్నారు పురాణాల్లో. మీ సంగతి నాకేం తెలుసు, నేను నా సంగతి చెప్పుకుంటున్నాను. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఏదో ఒక సమయంలో ఎంత గొప్పవాడైనా ఒక్కసారి అయినా విసుక్కోకుండా ఉంటాడా. ఆఖరికి పార్వతి కూడా సతీదేవిగా ఉన్నప్పుడు భర్త మాట కాదని తపస్సుకి వెళ్ళి, ఈ దక్షుడి యజ్ఞానికి వెళ్ళి శరీరం విడిచిపెట్టింది. శివుడి మాట కాదంది అప్పుడు. లక్ష్మీదేవి విష్ణువుని విరోధించి భూలోకానికి రాబట్టే ఈ వెంకటాచల మహాత్మ్యం వచ్చింది. కాబట్టి త్రిమూర్తులు కూడా అప్పుడప్పుడు భార్యాభర్తలు విభేదించారు. అలా ఈ లోకంలో ఎప్పుడూ కొట్టుకోకుండా ఒక్కనాడు కూడా పరస్పర విరోధం లేకుండా ఉన్న జంట కేవలం ఒకే ఒక జంట ఉన్నదట మొత్తం సమస్త లోకాల్లో. వాళ్ళే రతీ మన్మధులు. రతీదేవి మన్మధుణ్ణి కానీ మన్మధుడు రతిని కానీ అసలు యావజ్జీవితం ఒక్కవారు కూడా ఏమనుకోలేదట. అంత గొప్ప జంట అని పురాణాలు చెప్పాయి. కాబట్టి వాళ్ళు అంత గొప్ప కూడా ఆలోచించండి. అందుకే రతీదేవి మన్మధుడు చచ్చిపోతే అంటుంది, ప్రతికూలాచరణంబు ప్రతికూలాచరణంబు నా వలన అల్పంబైన నీవందితే, ప్రతికూలాచరణంబు నీ వలన అల్పం బైననే నందితే, క్రితమొక్కండును లేని చందమిది లక్ష్మీపుత్ర ఇచ్చోట నన్నతి దుఃఖాన్విత డిల్చిపోవ తగవా అధ్వాన్నపుం పట్టునన్. ఒకప్పుడు శివుడు తన మూడవ కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశాడు. అప్పుడు రతీదేవి ఏడుస్తూ, ఒక్కనాడు కూడా నీకు వ్యతిరేకంగా నేను నడుచుకోలేదు, నాకు వ్యతిరేకంగా నువ్వు నడుచుకోలేదు, మనిద్దరం పరస్పరం తిట్టుకోలేదు ఎప్పుడు, ఐకవత్యంతో బతికాను. ఈ లోకంలో ఎక్కడా ఎప్పుడూ లేని అపూర్వ దాంపత్యం మనది. అటువంటిది ఇవాళ నన్ను విడిచి నువ్వు ఎలా వెళ్ళావు ఏడ్చిందనమాట. దాన్ని బట్టి ఎంత గొప్ప ఐకవత్యమో ఆలోచించండి. ఈ లోకంలో అలాంటి దాంపత్యం కావాలి, కానీ ఉండడం కష్టం. ఏదో ఒక సమయంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక పొరపాటు లేకుండా ఉండలేడు. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఆడిబక సాంపరాయము వేడుకతో వినిన చదువ. ఈ ఆడిబక యుద్ధం ఉందే, విశ్వామిత్రుడు వశిష్ఠుడు కొంగగాను ఇటు బాతుగాను వారి కొట్టుకుని మళ్ళీ విముక్తి పొందిన యుద్ధం, దీనికి ఆడిబక యుద్ధం, ఆడిబక సాంపరాయం, సాంప్రాయం అంటే యుద్ధం అని పేరు. ఈ ఘట్టాన్ని శ్రద్ధగా వింటే భార్యాభర్తలు ఇక మీదట భవిష్యత్తులో ఎప్పుడైనా కొట్టుకున్నా, ఎంత పూర్వం కొట్టుకున్నా ఆ పాపం నుంచి విముక్తి పొందుతారు. భార్యాభర్తలు పరస్పరం యుద్ధం చేస్తే అది మహాపాపం, ఆ పాప విముక్తి కోసం ఇది వినాలి. కాబట్టి భార్యాభర్తల తగాదాలు ఇలాంటి కొన్ని పాపాలు ఉన్నాయి, ఈ పాపములకు ప్రాయశ్చిత్తం ఆడీబక యుద్ధం శ్రద్ధగా వినడం. జీవితంలో మిత్రుల మధ్య వైరుధ్యం వస్తే కూడా పాపమే, ఈ మిత్ర భంగము చేసుకున్నవాడికి వచ్చే పాపం కూడా ఇది వింటే పోతుంది. కొన్ని రకాల అశాంతులు రావు, కుటుంబం హాయిగా ఉంటుంది. కుటుంబంలో తగాదాల వల్ల అశాంతి కదటండి, ఆ అశాంతి పోవడానికి ఇది వినాలి. అనగా ఇప్పుడు ఆనందపడిపోయిన జయమిని, ఓహరి నాయనో పక్షులారా, మీరు మామూలు పక్షులు కాదు ధర్మపక్షులు. ఇప్పుడు నాకు ఒక గొప్ప సందేహం చాలా కాలం నుంచి పట్టి పీడిస్తున్నది, అసలు మానవ జన్మ ఎందుకు వచ్చింది? ఈ జీవుడు ఎలా పుడతాడు? ఇక్కడి నుంచి మొదలవుతున్నాడు దత్తాత్రేయ చరిత్ర అని అంటారు. దీన్ని జడోపాఖ్యానం అంటారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఏదో ఒక జన్మ ఎత్తాడు. ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మానవ జన్మ రాదుగా. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇందాకటి దాకా ఉన్న కథ అంతా అయిపోయింది. ఈ ధర్మ సందేహాలు తీర్చడం, హరిశ్చంద్రోపాఖ్యానం అయిపోయింది. ఇక్కడ నుంచి కొత్త చాప్టర్ అన్నమాట. దీనికి జడోపాఖ్యానం అని పేరు. ఈ ఉపాఖ్యానం అసలు మొత్తం దీనికి అంతటికీ ఒక గొప్ప ఆయువు పట్టు. సద్గురు కటాక్షం లభించి, దత్తాత్రేయ కటాక్షం లభించి మానవులు తరించటానికి జైమిని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నలకు సమాధానంగా ధర్మపక్షులు ఈ దత్తాత్రేయ చరిత్ర చెప్పాయి. దీనికే ఇటు గురుచరిత్రని, జడోపాఖ్యానమని, దత్తచరిత్రయని, అలర్కోపాఖ్యానమని, సదాచారమని పేరు. ఇన్ని పేర్లతో ఉంటుందన్నమాట. ఆయన అన్నాడు ఎన్నో జన్మలు ఎత్తెత్తెత్తి మానవ జన్మలోకి వస్తాడు. అందుకే జంతువునా నరజన్మ దుర్లభం. జీవులలో మానవ జన్మ ఎత్తడం చాలా కష్టం. ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ తర్వాత వాడు మానవ జన్మ ఎత్తుతాడా లేక వెనక్కి కడతాడా, ఇంకో పనికి మాలిన జన్మ కడతాడా? మానవ జన్మ తర్వాత ఏమొస్తుందో తెలుసుకోవాలని ఉన్నది. కొందరు మానవులే పుడతారు కానీ పిచ్చి పనులు చేస్తారు, అప్పుడు ఏమవుతారు వాళ్ళు? మళ్ళీ మానవ జన్మ వస్తుందా? ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా, మగవాళ్ళు మగవాళ్ళుగానే పుడతారా? కొంతమంది మా ఇంట్లో ఫలానా వాడు పోయాడండి, వాడు మా ఇంట్లో మళ్ళీ పుట్టాడండి అంటారు, ఇది నిజమేనా? ఒక్కొక్కప్పుడు ఫలానా ఆవిడ పోయింది, ఇంట్లో మళ్ళీ మనవరాలుగా పుట్టిందంటారు, ఇది నిజమేనా? ఈ ఆవిర్భావము తిరోభావం, అంటే పుట్టడం చావడం ఎక్కడి నుంచి దొరుకుతుంది? దీనంతా ఎవరు నడుపుతున్నారు? కథం సంజాయతే జంతువు, ఈ ప్రాణి అసలు ఎక్కడి నుంచి పుడుతున్నాడు, ఎలా పుడుతున్నాడు? కథం వాసః వివర్ధతే, చివరికి వీడికి నివాసం ఎక్కడుంటోంది? తల్లి కడుపులో ఉన్నవాడు ఎలాగా పెరుగుతున్నాడు? ఈ తల్లి కడుపు చాలా ఆశ్చర్యకరమైన ఒక కోశం. ఆ కోశంలో ఇంతకాలం ఉండడమే కష్టం, ఉన్నా అభివృద్ధి చెందడం ఇంకా కష్టం. ఓ చోట మనిషి ఉండాలంటే వాడికి ఎన్నో సౌకర్యాలు ఉండాలి. తల్లి కడుపులో ఉన్నాడండి, ఉన్నప్పుడు తల్లి ముడుచుకుంటుంది, ఒక్కోసారి నిద్రపోతుంది, ఇలా పడుకుంటుంది, అలా పడుకుంటుంది, ఒక్కోసారి కారం తింటుంది, ఒకసారి తీపి తింటుంది, ఒకసారి దిక్కుమాలిన పంది మాంసం తింటుంది, ఒకసారి నంది మాంసం తింటుంది, లేకపోతే అట్టు తినచ్చు, ఇంకో పిట్టు తినచ్చు. ఇవన్నీ తింటూ ఉంటే ఈ ఆహారం ఆ కడుపులో ఉన్న శిశువు ఎలా తట్టుకోగలుగుతున్నాడు? కడుపులో ఉన్న పిల్లవాడు అవయవాలు బాధ కలగకుండా ఎలా ఉంటున్నాడు? ఒక్కొక్కప్పుడు వాడికి కూడా బాధ కలుగుతున్నాడు. తల్లిట బాగా ముడుచుకున్నప్పుడు లోపల పిల్లలు బాధపడతారు, అప్పుడే తల్లికి నొప్పులు వస్తాయి. ఇలా తల్లి కడుపులో అభివృద్ధి పొందుతూ చెత్తాచెదారం తింటూ తాను మాత్రం జీర్ణం కాకుండా అవయవాల బాధ తట్టుకుంటూ, అవయవ పీడ తట్టుకుంటూ ఎలా బతుకుతున్నాడు? చివరికి నిష్క్రాంతి మొదలా ప్రాప్య కథం వా వృద్ధి మృత్యతి, తల్లి కడుపులో అభివృద్ధి పొందడం ఒక ఎత్తు, ఆ తల్లి కడుపులోంచి బయటికి ఎలా వస్తున్నాడు, వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా అభివృద్ధి పొందుతున్నాడు? తల్లి కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉంటుందిట, కానీ బయటకు వచ్చాక ఉండదంటారు కొంతమంది, కొందరు ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ అనుమానాలు, జైమిని అనుమానాలు. తల్లి కడుపులో ఉన్నంత వరకు నేను పూర్వంలో ఇలాంటి వాడిని, ఆ జన్మలో ఇలా ఉన్నాను, ఇలా చేశాను అలా చేశాను, అవన్నీ చేయడం వల్ల పద్మాగర్ గారి పురాణం మధ్యలో డిస్టర్బ్ చేసి ఫోన్ మాట్లాడాను కనుక నేను కడుపులో ఉన్నాను, ఈ కడుపులోంచి బయటకు వచ్చాక ఇంకెప్పుడు వచ్చే జన్మలో ఆయన పురాణం శ్రద్ధగా వింటాను, జాగ్రత్తగా వింటాను అనుకుంటాడట. తీరా బయటకు వచ్చాక అది మర్చిపోతాడట, నిజమేనా? చచ్చు నెడ నిజ జ్ఞానంబు నెట్టు దొరగు, పుట్టి పుట్టగానే జ్ఞానం పోతుందిట, చచ్చేటప్పుడు కూడా మళ్ళీ దాని అవడం మర్చిపోతాడట. రెండే రెండు సమయాల్లో జ్ఞానం పోతుంది. తల్లి కడుపులో ఉన్నప్పుడు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది, తీరా తల్లి కడుపులోంచి బయటికి రాగానే పూర్వజన్మ జ్ఞానం నశిస్తుందంటారు. అలాగే ప్రాణం పోయే ముందు కూడా తాను ఎవడో మర్చిపోతాడు వాడు, ఈ నిజ జ్ఞానం తొలగిపోతుందిట. అప్పుడు వీడు చచ్చి ఎచ్చట నుండి హీన పుణ్య, చచ్చిన తర్వాత ఎక్కడికి పోతాడు, ఎక్కడికి వెళ్ళి ఈ భూమి మీద తాను చేసిన పాప పుణ్యాలు అనుభవిస్తాడు, పాప ఫలములు కుడుచూ, పాపఫలం ఎక్కడ అనుభవిస్తాడు, పుణ్యఫలం ఎక్కడ అనుభవిస్తాడు? ఏర్పడగజపుమా, ఎంత స్పష్టంగా చెప్పు. ఈ రహస్యం తెలుసుకోవాలని ఎంతో కాలం నుంచి తహతహలాడుతున్నాను. మా గురువు వ్యాసుడు కూడా ఇదే తెలుసుకోమన్నాడు నన్ను. ఈ రహస్యమంతయు నాకు మీరలనిన పక్షులిట్లను వినుము, ఒక బ్రాహ్మణుండు భార్గవాక్యుండు నిజపుత్రు పరమశాంతు. ఈ రహస్యం చెప్పండి అనగానే అప్పుడు వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. ఆ కథా విశేషాలతో రేపు మళ్ళీ కలుసుకుంటాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణే సుఖమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.